నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతిర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకాం కరోతి వాచాలం పంగోం లంగయతే గిరిం. యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి. ప్రణమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఇక్కడ ఉపస్థితమైనటువంటి పెద్దలు పూజ్యశ్రీ రేవతి రమణ ప్రభు, ఇంకా నా యొక్క ఉన్నతమైనటువంటి వైష్ణవ సోదరులు అందరికీ ఆశీర్వాదాన్ని ఆశిస్తూ ఈ భాగవతం ఇందులో ఉన్నటువంటి అంశాలు నా యొక్క అనర్థ నివృత్తికి సహాయపడే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. పై శ్లోకం ఉంది, అది ఇందులో రెండవ శ్లోకం. చదువుతున్న శ్రీమద్ భాగవతం దశమ స్కందం 65వ అధ్యాయం రెండవ శ్లోకం. పరిష్వత్కచిరోత్కంఠైర్ గోపైర్ గోపీభిరేవ చ రామోభివాద్య పితరా ఆశీర్భిరభినందితః. పరిష్వక్తచిరోఖంఠైర్ గోపైర్ గోపీభిరేవ చ రామోభివాద్య పితరా ఆశీర్భిరభినందితః. పరిష్వక్తచిరోఖంఠైర్ గోపైర్ గోపీభిరేవ చ రామోభివాద్య పితరా ఆశీర్భిరభినందిత. భావము భాష్యం చెప్పినది అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జై శ్రీల ప్రభుపాద. భావము విరహ ఉత్కంఠతతో చిరకాలము దుఃఖితులైనటువంటి గోప గోపికలు బలరాముని ఆలింగనము చేసుకునిరి. పిదప బలరాముడు తన తల్లిదండ్రులకు అభివాదములను చేశాను. వారతని ఆనందంతో అభినందించుచు స్తుతించిరి. భాష్యం. ఈ పరిస్థితుల గురించి తెలుపుటకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఈ కింది శ్లోకమును ఒసగిరి. ఈ శ్లోకం చెబుదాం అందరం. నిత్యానంద స్వరూపోపి ప్రేమతప్తో వ్రజౌకసం యయౌ కృష్ణమపి త్యక్త్వా యస్తం రామం ముహుస్తుమః. బలరాముని పదే పదే స్తుతించదముగాక. తాను నిత్యానంద స్వరూపుడైనను వ్రజవాసుల పట్ల తనకు గల ప్రేమచే అతడు వేదనకు గురి అయి కృష్ణుని విడవలసి వచ్చినను వారిని చూచుటకు వెడలెను. మంగళాచరణం చెప్దాము. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ అధ్యాయం బలరాముడు బృందావనాన్ని దర్శించడం గురించి తెలియజేస్తూ ఉంది. బలరాముడు ద్వారకలో ఉన్నాడు. ఎంతో కాలంగా వ్రజనామాన్ని కృష్ణుణ్ణి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గోపబాలుని గోపికల్ని వీరందరినీ కూడా పదే పదే స్మరిస్తున్నాడు. అలా స్మరణ చేసినప్పుడు కృష్ణుడైతే పక్కనున్నాడు గాని వ్రజనామం లేదు. గోపబాలురు గోవులు ఆత్మీయులందరూ కూడాను దూరంగా ఉన్నారని చెప్పేసి బలరాముడు ఎప్పటి నుంచో వ్రజనామానికి వెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఒకటి రెండు సార్లు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటి మరి వ్రజనామానికి వెళ్ళి రమ్మంటావా అనేసి. ఈ రోజు కాదులే రేపు వెళ్దు గాని, రేపు కాదులే మా పెళ్ళదు గాని అని చెప్పి కృష్ణుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఒకరోజున బలరాముడు గట్టిగా నిలదీశాడు కృష్ణుణ్ణి. ఏమిటి నన్ను వ్రజధామానికి పంపిస్తావో పంపించావో ఏం విషయం తేల్చి చెప్పు అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, చూడు వ్రజధామానికి నువ్వు వెళ్లాలని చెప్పి కోరుకోవడం మంచిదే, కానీ అక్కడికి వెళ్ళడానికి మనకి అనుమతి కావాలి కదా అని చెప్పి అంటాడు. బలరాముడు అంటాడు, నువ్వు మర్చిపోయావు, ఇంత తల్లిదండ్రులు అందరినీ మర్చిపోయావు నువ్వు, బాగా ద్వారకలోకి వచ్చేసిన తర్వాత ఈ వైభవాల్లో పడి మర్చిపోయావు నువ్వు అని చెప్పంటాడు. కృష్ణుడు అంటాడు, లేదు లేదు నేను ఎవరిని మర్చిపోలేదు, నాకు అందరూ గుర్తున్నారు, బృందావనం వెళ్లాలనే ఉద్దేశం నాకు ఉంది. కానీ ఏంటంటే నేను నన్న మహారాజు మాట కట్టుబడ్డాను. నన్న మహారాజు ఏమన్నారంటే వసుదేవుడు దేవకిని వదిలిపెట్టి నువ్వు రావద్దు, వాళ్ళు చెప్పినట్టుగా విను అని చెప్పి అన్నాడు. ఇక్కడ వసుదేవుడు కానీ దేవుడు కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒక్కసారి కృష్ణ బృందావనం వదిలామంటే ఇంక మర్చిపోవలసిందే, ఎక్కడితో మళ్ళీ కృష్ణుడు తిరిగి రావడం చెప్పి వీళ్ళున్నారు. అట నంద మహారాజు మాట మీరలేక ఇటు ఈ వసుదేవుడు దేవుకి వీళ్ళ మాట జవ దాటలేక నేను మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాను, అందువల్ల నేను బృందావనానికి వెళ్ళలేకపోతున్నాను, ఇది నా పరిస్థితి, అంతేగాని నాకు వాళ్ళ పట్ల ప్రేమ లేక కాదు. బలరాముడు అన్నాడు, మరైతే నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, సరే కనీసం నన్నన్న పంపించవచ్చు కదా, నేనన్నా ఒకసారి వెళ్ళి చూసి వస్తాను కదా అని అడుగుతాడు. కృష్ణుడు అంటాడు, ఒకవేళ అలా అనుకుంటే కూడాను తల్లి రోహిణీదే ఉంది కదా, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్దాం, ఆమెని సలహా అడుగుదాం, ఆమె వెళ్ళమంటే నువ్వు వెళ్దు గాని అప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటాడు. అనంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి రోహిణీదేవి దగ్గరికి వెళ్ళారు. రోహిణీదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు చెప్పాడు, నేను ఎలాగో వెళ్ళలేకపోతున్నాను వ్రజధామానికి, కనీసం బలరాముడు అన్న వెళ్తానంటున్నాడు, మరి అతన్ని వెళ్ళమంటారా అని చెప్పేసి అడుగుతాడు. రోహిణీదేవి చెప్తుంది, సరే బలరాముడిని అయితే పంపించవచ్చు, అయితే ఇక్కడ ఈ విషయంలో ఒకసారి తల్లిదండ్రులు దేవకి వసుదేవుని కూడా కనుక్కుంటే బాగుంటుంది అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే, నేను విషయం తెలుసుకొచ్చేస్తాను ఈ రోజు అని చెప్పేసి దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి సాయంకాలానికి తిరిగి వచ్చేస్తాడు. కృష్ణుడు అతను చూస్తాడు, దిగులుగా ముఖం పెట్టుకుని వస్తుంటాడు. ఏమైంది అడిగావా, ఒప్పుకున్నారా అని. ఏంటి ఒప్పుకునేది, వెళ్ళి అడిగాను బృందావనానికి ఒకసారి వెళ్ళొస్తామని చెప్పి అడిగాను. వెంటనే వాళ్ళు ఇంత తిత్తం లేచి కోపంతో, ఇన్నాళ్ళు అక్కడ ఉన్నారు, ఎన్నో బాలజీలు చేశారు, సరిపోలేదా, మాకు మా బిడ్డలను చూసుకునేటువంటి అవకాశం మాకు కలిగించరా మీరు, ఒకసారి కృష్ణుడు కనుక బృందావనం వెళితే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఆశలు కూడా ఉండవు, కృష్ణుడు వెళ్ళడానికి ఎంత మాత్రం లేదు అని చెప్పేసి తేల్చేసి చెప్పారు. ఈయన ఏం చేయాలి ఇప్పుడు నేను, సరే నిన్ను ఎలాగో పంపించనంటున్నారు, కనీసం నన్నన్నా నువ్వు పంపిస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సరే నేను నిన్ను పంపిస్తాను బృందావనంకి, నువ్వు బయలుదేరదు కానీ రోహిణీదేవితో ఒక మాట చెప్పేసి బయలుదేరదామని చెప్పి. అప్పుడు రోహిణీదేవి దగ్గరికి వెళ్ళి రోహిణీదేవి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కృష్ణుడు బలరాముడిని చెప్తాడు, నువ్వు బృందావనానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఓదార్చు. ఏ విధంగా ఓదారుస్తావంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షేమంగానే ఉన్నాను, అందరం క్షేమంగానే ఉన్నాము, అన్ని చక్కగా సవ్యంగానే సాగుతున్నాయి, ఇప్పుడు పెద్దగా రాక్షసులు పెడది ఏది లేదు అని చెప్పు. అలా వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పినప్పుడు వాళ్ళు గనక ఓదార్చబడినట్లయితే పర్వాలేదు. ఒకవేళ అప్పటికి వాళ్ళు ఓదార్చబడలేదనుకో, అప్పుడేం చెప్తామంటే, నేను వచ్చేసాను కదా, నా తర్వాత వెనకాలే కృష్ణుడు కూడా వచ్చేస్తాడులే, అన్నయ్య తమ్ముడు రాకుండా పోతాడా అని చెప్పి నేను వస్తాను తొందరలోనే అని చెప్పి ఆ విధంగా చెప్పు. అట్లా కూడా వాళ్ళు సమ్మతించలేదనుకో, అప్పుడు నా స్ఫూర్తి శక్తిని వాళ్ళకు ప్రసాదించు. కృష్ణుడికి ఒక శక్తి ఉందంట, స్ఫూర్తి శక్తి అని. బృందావన వాసులు ఆ స్ఫూర్తి శక్తిని పెట్టుకుని బ్రతుకుతున్నారు, లేకపోతే ఆ కొస ప్రాణాలతో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కృష్ణుడు వెళ్ళిపోగానే వాళ్ళు వదిలేసేవాళ్ళు శరీరాలు. స్ఫూర్తి శక్తి ఏమిటంటే, కృష్ణుడు వాళ్ళ మధ్య సంచరించినప్పుడు ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా పరస్పరం ఒకరినొకరు చెప్పుకుంటూ, ఇన్ని లీలలు చేసినటువంటి ఈ కృష్ణుడు ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన దగ్గరికి రాకపోతాడా, ఇన్ని లీలలతో మన మధ్య ఆనందించినటువంటి కృష్ణుడు ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన యొక్క సమక్షంలోకి రాకుండా పోతాడా అని చెప్పి వాళ్ళు ఆ స్ఫూర్తిని పెట్టుకుని బతుకుతున్నారండ. కృష్ణుడు అన్నాడు, ఆ స్ఫూర్తి శక్తిని అన్న వాళ్ళకి, అంటే బలరాముడికి ఒక్కొక్క అవకాశాన్ని చెప్తున్నాడు. ముందు ఓదార్చు, వినకపోతే నేను వస్తానని చెప్పు, అప్పటికి వినకపోతే నా స్ఫూర్తి శక్తిని వాళ్ళకి ప్రసాదించు, ఇలా ఎన్నో విధాలు చెప్తున్నాడు. ఇలా ఎన్నో విధాలు చెప్పిన తర్వాత బలరాముడిని బయలుదేరదీశాడు. బయలుదేరదీసిన తర్వాత బలరాముడు రథం ఎక్కాడు. రథం ఎక్కేటప్పుడు ఆయన రథం ఎక్కుతుండగా కృష్ణుడు టక్కన చేపట్టుకున్నాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్నాడు. బలరాముడు నిజంగా ద్రవించిపోయాడు. ఇదేంటి, నిజంగా కృష్ణ వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి అనేసి. కృష్ణుడు అప్పుడు అంటాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, ఎందుకంటే నువ్వు వెళ్ళడం ద్వారా నువ్వు దూరం అయితే ఎలాంటి బాధ వస్తుందో నాకు అర్థమవుతుంది, అదే సమయంలో మనిద్దరం లేక బాధపడుతున్న వాళ్ళని ఓదార్చినట్లు అవుతుంది అని చెప్పి బలరాముడిని ఎంతగానో కీర్తిస్తాడు కృష్ణుడు. బలరాముడు వెళ్ళిపో బయలుదేరుతుండి చెప్తాడు, మన చిన్ననాటి ఆటపాటలన్నీ గుర్తున్నాయా నీకు బలరామ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు బలరాముడు తలుపుతాడనమాట. కృష్ణుడు గుర్తు చేస్తాడు, గుర్తుందా ఒక రోజున నువ్వు నేను మనిద్దరం కూడా గోపబాలుడితో గోవులతో ఎంతో చక్కగా ఆడుకుంటూ మనం అందరం కూడాను ఒక అడవిలోకి వెళ్ళాం. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనిద్దరం నడుచుకుంటూ వెళుతూ ఉంటే దారిలో ఉన్నటువంటి చెట్లు అకస్మాత్తుగా అవి ఇలా వంగిపోయి నీ కాళ్ళ మీద పడిపోయాయి. ఆ చెట్లకు ఉన్నటువంటి పండ్లన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలిచాయి, గుర్తుందా నీకు అని చెప్పి అంటాడు. బలరాముడు గుర్తున్నట్టుంది అని అంటాడు. ఇప్పుడు కృష్ణుడు అంటాడు, అప్పుడు నేను అన్న మాటలు గుర్తుందా, ఏం చెప్పాను, ఆ చెట్లన్నీ కూడా వాటి పండ్లు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడుతుంటే ఏమన్నాను నేను, బలరామ చూడు ఈ చెట్లు నిన్ను ఎంత ఆరాధిస్తున్నాయో, ఈ చెట్లు నిన్ను ఆరాధిస్తూ అజ్ఞాన కారణంగా వాటికి పుట్టినటువంటి ఆ చెట్టు జన్మ నుంచి ఉద్ధరించమని నీ పాదాల మీద పడి నిన్ను ప్రాధాయపడుతున్నాయి, వీటిని నువ్వు ఉద్ధరించు అని చెప్పి నేను చెప్పాను, గుర్తుందా నీకు అని అడుగుతాడు. అవునవును అని బలరాముడు అంటాడు. ఇట్లా ఎన్నో బాలలీలను బలరాముడికి గుర్తు చేసి కన్నీటితో కృష్ణుడు సాగనంపుతాడు బలరాముడిని. కృష్ణుడిని అలా బలరాముడిని సాగనంపేసిన తర్వాత తీరా వెళ్ళిపెట్టేప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాడు, గుర్తుపెట్టుకో ఇక్కడ రాజరికమైన వస్త్రధారణలో ఉన్నావు, బ్రజధామానికి వెళ్ళేటప్పుడు అట్లా పోవద్దు, అక్కడ దారి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయి గోపాలుడిగా వెళ్ళు అని చెప్తాడు. చెప్తే కృష్ణుడు ఆదేశం ప్రకారంగా బలరాముడు ఏం చేస్తాడు, ఆయన బ్రజధామానికి పొలిమేరల దగ్గరికి రాగానే బృందావనం పొలిమేరల దగ్గర ఆయన రథం దిగేసి తన వస్త్రధారణ అంతా మార్చేసుకుని గోపబాలులాగా వస్త్రధారణ చేసుకుని ఇంకా ఆ రూపం చూస్తే వాళ్ళు ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా భావిస్తారు కాబట్టి ఆ రూపంతో లోపలికి వెళ్తాడనమాట. ఈయన వెళ్లే ముందు తను వస్తున్నటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి ఊరు పొలిమేరలో ఉన్న వారికి చెప్తాడు. వాళ్ళు వెళ్లి నంద మహారాజు శృతికి చెప్తారు. వారు మొత్తం ఊరు ఊరంతా కూడాను బలరాముడు వస్తున్న విషయం తెలిసిపోతుంది. తెలిసిపోగానే వాళ్ళంతా వచ్చి బలరాముడు ఎంతో సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్లి ఆయన ఎంతో గౌరవ మర్యాదలతో ఆతిథ్యాన్నిచ్చి ఎంతో ప్రేమగా ఆయన ఆలింగనం చేసుకుని ఎన్నో విధాలుగా ఆయన స్తుతిస్తారన్నమాట. అదే ఈరోజు శ్లోకం. ఇవన్నీ జరుగుతూ ఉంటే బలరాముడు మాత్రం ఒక విషయం చూసి బృందావనంలో ఆశ్చర్యపోతాడు. ఏమిటా విషయం అంటే, బృందావనంలో ఉన్నటువంటి బ్రజవాసులందరూ, గోపికలు, గోపబాలురు, పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా చిక్కి శల్యమై ఉన్నారు అన్నమాట. కృష్ణుడు లేడు అనేటువంటి ఆభావం చేత వాళ్ళకి అసలు ఏమి తిండి తినలేకపోతున్నారు, నీరు త్రాగలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు, అందరూ చిక్కి శల్యమై ఉన్నారు. అది కాదు బలరాముడిని ఆశ్చర్యపరిచింది. బలరాముడిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటో తెలుసా? బృందావనంలో అందరూ చిక్కి శల్యమై ఉన్నారు, ఒక్కరు తప్ప. ఎవరు వాళ్ళు? గోవులు. గోవులు మాత్రం పుష్టిగానే ఉన్నాయి. బలరాముడికి అది చూసి ఆశ్చర్యమైపోయింది. ఏమిటి ఆశ్చర్యం అంటే, బ్రజవాసులు ఏం చేస్తున్నారంటే, కృష్ణుడు లేడని చెప్పేసి మనం తినలేదు సరే, కానీ కృష్ణుడికి ఇష్టమైనటువంటి గోవులను పశువులు పెడతామా? ఈ గోవులను మనం పోషిస్తే ఒకరోజు ఈ గోవులు బాగున్నాయని చెప్పి కృష్ణుడు రేపు వచ్చినప్పుడు ముందు గోవులు ఎక్కడని అడుగుతాడు. గోవులు బాగుంటే కదా రేపు ఆయన మన ముఖం చూసేది, లేకపోతే కృష్ణుడు మన ముఖం చూస్తాడా? గోవులు బాగుంటే అప్పుడు కృష్ణుడు మనం చూసి ఆనందిస్తాడు అని చెప్పి బ్రజవాసులు అందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళ బిడ్డలకి పెట్టినా పెట్టకపోయినా, గోవులకు మాత్రం ముప్పోటిలో పెడుతున్నారనమాట. గోవులు బాగా సాగుతున్నారు. అది బలరాముని ఆశ్చర్యపరిచింది అనమాట. ఆశ్చర్యంతో అవన్నీ కూడా చూస్తూ ఆయన ఈ బ్రజవాసులందరితో కూడాను పలకరిస్తున్నాడు. అప్పుడు నందమహారాజు, యశోద వాళ్ళందరూ కూడాను బలరాముని కీర్తిస్తున్నారు. ఆ కీర్తిస్తున్నటువంటి సన్నివేశం ఈరోజు మన శ్లోకం. వాళ్ళు ఏమని కీర్తించారనేటువంటిది రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, తాను దూరమయ్యారని చెప్పేసి విలపిస్తున్నటువంటి భక్తుల్ని ఓదార్చడానికి ఆయన బలరాముడిని దగ్గరుండి పంపించాడు. ఇలా ఒక బలరాముడినే పంపించాడా, ఇంకా ఎవరినన్నా ఇంతకుముందు పంపించాడా ఇంతకుముందు ఎవరినన్నా? ఉద్ధవుడు కూడా వెళ్ళాడు. ఈ ఉద్ధవుడిని ఎందుకు పంపించాడు కృష్ణుడు? బృందావనవాసులు ఓదార్చడానికే పంపించాడు. బృందావనవాసులకి రెండు మధుర నుంచి కానీ ద్వారకా నుంచి కానీ మొత్తం వచ్చింది బృందావనానికి ముగ్గురు. ఎవరా ముగ్గురు? అక్రూరుడు, ఉద్ధవుడు, బలరాముడు. వాళ్ళకి బలరాముని రాక గాని ఉద్ధవుని రాక గాని ఎంతో సంతృప్తినిచ్చింది. కృష్ణుడు మధురలో ఉన్నప్పుడు ఆయన అవంతిపురం వెళ్ళాడు. అక్కడ విద్యలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మళ్ళీ గురుదక్షిణ అంతా కూడా చెల్లించుకునేసిన తర్వాత మళ్ళీ మధుర వచ్చేసాడు. మధుర వచ్చేసినప్పుడు అక్కడ చాలా రోజులు అక్కడ అవంతిపురంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అసలు మధురలో కూడా లేడు అనే వార్త ఈ బృందావనవాసులు తెలిసి మరీ దిగులు పడిపోతున్నారు. కనీసం మధుర అంటే దగ్గరలో ఉంది, ఇప్పుడు అక్కడ కూడా లేడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట, అవంతి అంటే ఉజ్జయిని చాలా చాలా దూరం అనేసి వాళ్ళంతా బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అందుకనే ఉజ్జయిని అవంతిపురం నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసి కృష్ణ బలరాములు మధురకి రాగానే వెంటనే కృష్ణుడు ఆలోచించాడు. ఆ రోజు నేను వచ్చేటప్పుడు ఏం చెప్పాను? నేను మధురకి వెళ్ళి వచ్చేస్తానని చెప్పాను తండ్రి నందమహారాజుతో. ఆ ఇచ్చిన మాట నేను తీర్చుకోలేదు. తీరా చూస్తేనేమో ఇప్పుడు ఇంకా దూరం వెళ్ళిపోయానని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఎవరన్నా అక్కడికి ఓదార్చడానికి పంపిస్తే బాగుంటుంది, నేను వెళ్తే బాగుంటుందేమో అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడంటే, దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఒకసారి మా అమ్మ నన్ను చూసి వస్తాను, ఒకసారి పంపిస్తారా అని చెప్పి. లేదు నాయన, నువ్వు అలా దూరం అయిపోతే మళ్ళీ ఇంక తిరిగి రానే రావు, నువ్వు బృందావనానికి నువ్వు రెండోసారి వెళ్ళడం జరిగిందంటే ఇంక నువ్వు మళ్ళీ తిరిగి రావు అని చెప్పేసి, ఆ విధంగా మాకు నీ సేవను దూరం చేయొద్దు అని చెప్పి దేవకి వసుదేవులు ప్రాధాన్యపడతారు. వాళ్ళని బాధపడ్డే ఇష్టం లేక నందమహారాజు ఒక మాట చెప్పుంటాడు, దేవికి వసుదేవులు చెప్పినట్టు విన్నా ఆయన అని. అందుకని వాళ్ళు చెప్పినట్టు వినకపోతే నందమహారాజు మాట ఇక్కడ ఉల్లంఘించినట్లు అవుతుంది అనేసి కృష్ణుడు చాలా బాధపడుతూ బలరాముడి దగ్గరికి వెళ్తాడు. బలరాముడి దగ్గరికి వెళ్ళి, ఏం బలరామ ఏమంటావు, చాలా రోజులైంది కదా ఇంట్లో వాళ్ళని చూసి, ఒకసారి వెళ్ళి మనం చూసిస్తే బాగుంటుందేమో. అంటే ఇక్కడ కృష్ణుడు కాని బలరాముడు కాని ఇలా ఎందుకు భావిస్తున్నారంటే, బృందావనవాసులు ఆయన ఇంటి వాళ్ళని కాదు, ఆయన శుద్ధ భక్తులు. అది అసలు విషయం. ఆయన శుద్ధ భక్తుల్ని దూరం చేసుకున్నారని భగవంతుడు కూడా ఎంతో బాధపడుతున్నాడు. అందుకనే బ్రజవాసులను ఒకసారి మనం చూసిస్తే బాగుంటుందని చెప్పి బలరాముడితో అంటాడు. బలరాముడు చెప్తాడు, అది నిజమే, కానీ వాళ్ళని చూడడానికి ఒకసారి మనం వెళితే మళ్ళీ తిరిగి వస్తాం లేదు సందేహమే, ఈ విషయం ఏదైనా రోహిణీదేవితో మనం నిర్ధారించుకుంటే బాగుంటుంది అని చెప్పి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి రోహిణీదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎందుకంటే రోహిణీదేవి ఎట్లా అంటే ఇటు బృందావన భావం తెలుసు, అటు ఈ మధుర భావం తెలుసు ఆమెకి. అది రెండు చోట్ల ఉందని, రెండు చోట్ల ఉందన్నమాట. మధురలో ఉంది, తర్వాత బృందావనంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు ద్వారకలో ఉంది. ఆమెకు మొత్తం తెలుసు, చాలా వివేకవంతురాలు రోహిణీదేవి. అందుకని రోహిణీదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇలా ఉంది పరిస్థితి ఏం చేయమంటామమ్మా అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుంది, ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరులో ఎవరు వెళ్ళినా కూడా కష్టమే ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇప్పుడే మధుర నుంచి దూరం అయిపోయారని చెప్పి వాళ్ళు మహాదిగులు పడుతున్నారు. మీరు అవంతిపురం ఎక్కడికో వెళ్ళిపోయారనేసి ఈ సమయంలో మీ ప్రతినిధికి ఎవరన్నా ఒక మంచి వాడిని చూసి పంపిస్తే బాగుంటుంది అని చెప్తుంది. చెప్తే అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తాడు, నా ప్రతినిధిగా ఎవరు వెళితే అక్కడికి బాగుంటుంది అని ఆలోచిస్తాడు. ఆయన అప్పుడు ఆయన రెండు విషయాలు ఆలోచిస్తాడు. ఆ వెళ్లేవాడు ఎలా ఉండాలంటే, బృందావన వాసుల దగ్గరికి వెళ్లేవాడు ఎలా ఉండాలి అంటే, ముందు ఎలా ఉండకూడదంటే, బృందావన వాసుల దగ్గరికి వెళ్లేటువంటి వాడు, భగవంతునికి రెండు రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి. భగవంతుడు, భగవంతుల్లో స్వీట్నెస్ ఉంది, గ్రేట్నెస్ ఉంది, భగవంతుల్లో మాధుర్యం ఉంది, అదేవిధంగా మహా గొప్పతనం కూడా ఉంది, దేవదేవత్వం ఉంది, మాధుర్యం ఉంది. భగవంతుడు ఆలోచించాడు, కృష్ణుడు నా యొక్క మాధుర్యం గురించి తెలిసిన వాడు మాత్రమే వాడిని అక్కడికి పంపించాను అనుకో, ఇప్పటికే మధుర భక్తులు వాళ్ళు ఏడుస్తున్నారు, వీడు వెళ్ళి వాళ్ళతో జత కలుపుతాడు కానీ వాళ్ళ కళ్ళని తొడవలేడు, కుదరదు. ఎందుకంటే అతను నా మధుర భక్తి తెలిసిన వాడిని అక్కడికి పంపిస్తే ఇతను కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, మళ్ళీ తిరిగి రాను కూడా రాడు. పోని నా ఐశ్వర్య భక్తిని గురించి తెలిసిన వాళ్ళని పంపించాను అనుకో, నా గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళని పంపించాను అనుకో, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఏడు పుంజేసి ఏమంటారు, ఏ ఎందుకు ఎంత సెంటిమెంట్ అనుకుంటారు, ఎందుకు పిచ్చోళ్ళ మాదిరి ఏడుస్తున్నారు. కృష్ణుడు భగవంతుడు, దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరబ్రహ్మ, పరమాత్మ, ఆయన ఎక్కడ లేడు, ఈ గాలిలో లేడా, ఈ ధూళిలో లేడా, ఆ చెట్టులో లేడా, ఈ పుట్టలో లేడా, ఆయన అన్ని చోట్ల మీరు చూసుకోలేరా, ఎందుకు ఆయన గురించి ఏడుస్తున్నారు అని చెప్పి తత్వంతో చెప్పుకొచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాడిని పంపించినా కష్టమే, మధురి భక్తి గురించి తెలిసిన పంపించినా కష్టమే, వాళ్ళతో పాటు ఇతను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. మరి వాళ్ళు ఓదార్చేవాడిని పంపించాలంటే, ఎలాంటి వాడిని పంపించాలంటే, ఈ రెండూ తెలిసి ఉండాలి, రెండిట్లో కూడా పరిపూర్ణుడు కాకుండా ఉండాలి. కొద్ది గొప్ప మధుర భక్తి తెలిసి ఉండాలి, అదేవిధంగా తత్వం కూడా బాగా తెలిసి ఉండాలి. ఈ రెండు తెలుసుండి ఇంకా రెండింటిలో పరిపూర్ణత రాకుండా ఉండాలి. అలాంటి వాడిని పంపించాలి. పంపించిన తర్వాత అతనికి మధుర భక్తి సర్వోన్నతం అని చెప్పి తెలిస్తే తెలవని పర్వాలేదు, తెలిసినా కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అలా తెలుసుకుని వస్తే కూడా ఇక్కడ మళ్ళీ ప్రచారం చేయడానికి ఉపయోగపడతాడు. అలాంటి వాడు ఎవడున్నారు అని చెప్పి చూస్తే ఈయన కంటికి అప్పుడు అనుకుంటాడు, ఉద్దోడు గుర్తుకు వచ్చేస్తే, అరే అరే అరే, ఎవడో అవసరమైనప్పుడు డబ్బు అవసరమైందంట, డబ్బు అవసరమైనప్పుడు డబ్బు ఎక్కడ దొరుకుతుంది, డబ్బు ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాడంట. మెళ్ళలోనే మంచి గోల్డ్ చైన్, బంగారపు హారం ఉంది, మెళ్ళలోనే ఉంది, ఆ మెళ్ళ ఉన్నది మర్చిపోయి ఎక్కడ డబ్బు ఇప్పుడు నాకు ఎక్కడ ఏముంది, తీసేస్తే అయిపోయింది. అట్లా వద్దుడు నేను దగ్గర పెట్టుకుని, సరైనడు ఎక్కడ దొరుకుతున్నాడు, ఎక్కడ నేను వెతుక్కున్నాను పిచ్చివాడిని, వద్దుడు నా దగ్గర ఉన్నాడు కదా. ఈ వద్దుడికి ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, కృష్ణుడు చెప్తాడు, వీడు చిన్నప్పుడు నా బృందావన లీలలన్నీ వినేవాడు, విని 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 నా పట్ల మధుర భక్తి బాగా అలవాటు చేసుకున్నాడు. పెరిగి పెద్దన తర్వాత బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం తెచ్చుకుంటానికి వెళ్లి అక్కడ తత్వమంతా వంట పట్టించుకున్నాడు, సకల శాస్త్రాలు. కాబట్టి ఎప్పటికీ తత్వాన్ని వంట పట్టించుకున్నాడు, నా పట్ల మధుర భక్తి లోపల దాచిపెట్టేసుకున్నాడు, దాన్ని బయటికి పెట్టుకోవడంలే. చిన్నప్పుడంతా నా బాల్యదల్లో విన్నాడు, కానీ ఆ భక్తిని బయట పెట్టుకోకుండా ఏంటంటే తత్వం చేత, తన నా యొక్క ఐశ్వర్య భక్తి చేత కప్పబడిపోయినాడు. ఇది అతని పరిస్థితి. కాబట్టి ఇతను సరైన వాడు అని చెప్పి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ఉద్ధవుడిని పిలిచి చెప్తాడు, ఉద్ధవ నేను నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటంటే నాకు ఒక బలహీనత ఉంది, భక్తి అనే దానికి నేను సులభంగా లొంగిపోతాను, చివరికి ఆ భక్తి శత్రు రూపంలో వచ్చినా నేను లొంగిపోతాను. కావాలంటే చూసుకో పోతున్న విషయంలో. నిజంగా ఒక తల్లిగా నాకు బిడ్డకు పాలిచ్చినట్లుగా నాకు ఇవ్వాలని చెప్పి వచ్చింది, ఆమె శత్రుగా వచ్చింది, కానీ అయినా సరే ఎంతో ఆప్యాయత భావంతో నాకు పాలిచ్చింది. నిజంగా ఒక బిడ్డకు ఒక తల్లి ఎలా పాలిస్తుందో అలా పాలిచ్చింది. దానికి నేను పోతున్న ఏం చేశాను, ఆధ్యాత్మిక లోకంలో యశోదమ్మ తర్వాత స్థానాన్ని కల్పించాను. ఈ విషయం నీకు తెలిసిందే కదా. ఇక యశోదమ్మ విషయం, నందమహారాజు విషయం అంటావా, వాళ్ళు వాళ్ళు వాళ్ళ భక్తి చేత నన్ను ఎప్పుడో గెలిచేశారు. అప్పుడప్పుడు అడపదడప యశోదమ్మ నన్ను దండిస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడాను నా దగ్గరికి రావడానికి ఎంతో భయపడతారు, భయం కూడా నేనంటే భయపడుతుంది. అలాంటి యశోదమ్మ ఏం భయం లేకుండా నన్ను పట్టుకుని వాయించి పడేస్తుంది. ఒకరోజు యశోదమ్మ, నేను ఈ ధనాన్ని వస్తువులన్నింటినీ కూడా వృధా చేస్తున్నానని, అంటే పెరుగంత నేల మీద చిందిస్తున్నానని చెప్పేసి, నా మీద కోపంతో ఏం చేసింది, వెనకుండాలని పగలగొట్టానని, ఇంట్లో వస్తువులన్నీ వృధా చేస్తావను అని చెప్పి నన్ను తీసుకెళ్లి రోకటి కట్టేసింది. రోకటి కట్టేసింది ఒక్కసారే, కానీ ఆ రోకటి కట్టేసినప్పుడు ఆ ప్రేమతో కట్టింది చూసావు, ఆ ప్రేమతో నన్ను ఆమె శాశ్వతంగా కట్టేసింది, శాశ్వతంగా నన్ను బంధించేసింది. రోగడికి బంధించిన ఒక్కసారే గాని నన్ను శాశ్వతంగా ప్రేమతో బంధించేసింది. అక్కడితో అయిపోయిందా? నేను రోగడి కట్టివేయబడి అలాగే పడున్నాను. తర్వాత నేను నలుగు పేరే మణిగిరీవులను ఉద్ధరించాను. ఆ ఉద్ధరించిన తర్వాత మధు చెట్లని పడిపోయిన తర్వాత ఆ శబ్దానికి అందరూ పరిగెత్తుకొస్తే మా నాన్న నంద మహారాజు కూడా పరిగెత్తుకొట్టొచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నేను రోగడి కట్టివేయబడి ఉండడం చూసి కన్నీడుతూ, అరే రే నాన్న ఎవర్రా ఎవర్రా నేను కట్టేసింది, ఎవరమ్మా నేను కట్టేసింది అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి నా యొక్క ఆ రోగడి బంధనాలన్నీ విప్పేసి నన్ను శాశ్వతంగా బంధించేశాడు. ఆయన రోగడి బంధనాల నుంచి ఆయన కన్నీటితో నన్ను తప్పించి ఆయన నన్ను శాశ్వతంగా బంధించేశాడు. మరి అలాంటి వాళ్ళని నేను విడిచిపెట్టి ఇక్కడ ఉన్నాను, వాళ్ళకి దూరంగా నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళకి ఎంత బాధపడుతుంటుందో కదా. నేను తింటే వాళ్ళు ఆనందపడతారు, నేను తుమ్మితే ఆనందపడతారు, దగ్గితే ఆనందపడతారు, నేను నవ్వితే ఆనందపడతారు, అలాంటి వాళ్ళు నన్ను చూస్తేనే ఆనందపడతారు. అలాంటి వాళ్ళకి నేను దూరం ఉండి ఎంత బాధపడుతున్నారో, నువ్వు వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని అనునయించాలి. వాళ్ళని ఓదార్చకపోతే ఈ పరిస్థితుల్లో బాధలో ఉన్నటువంటి వాడిని ఓదార్చడం అనేది చాలా చాలా ముఖ్యం. వాడిని ఓదార్చకుండా ఉన్నట్లయితే వాడు భరించలేడు, ఇంకా బాధ మరింత అధికమవుతుంది. అందువల్ల ఓదార్చడం చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో మనకి ఎక్కువగా ఎవరు గుర్తుంటారంటే, సుఖాల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మన సంతోషాన్ని పంచుకున్నవాడు కాదు, దుఃఖాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని పంచుకుని మనం ఓదార్చినవాడే మనకి ఎక్కువ గుర్తుంటాడు అని చెప్పి కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పి పంపిస్తాడు అనమాట. అప్పుడు ఉద్ధవుడు వస్తాడు. ఈ విధంగా బృందావనానికి ఉద్ధవుడు వచ్చినా బలరాముడు వచ్చినా గాని బృందావన వాసులు ఎంతో ఆనందపడ్డారు, ఎంతో సంతోషపడ్డారు. అదే అక్రూరుడు కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు బృందావన వాసులు సంతోషపడ్డారా? బాధపడ్డారు. ఎందుకు? కనీసం ఓదార్చనైనా ఓదార్చలేదు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కృష్ణుడు బలరాముడు రథంలో వెళ్ళిపోతుంటే అందరూ బోరమని విలపిస్తూ ఉంటే, వచ్చేస్తాడమ్మా పర్వాలేదు కృష్ణుడు మళ్ళీ పంపిస్తాను, ఒక్క మాట ఓదార్పు మాట ఒక్కటి చెప్పలేదు. మనం అంతకుముందు చెప్పుకున్నాం ఈయన గురించి, సమంతకమణి గురించి చెప్పుకున్నప్పుడు అక్రూరుడు ఎందుకు ఆ సమంతకమణి విషయంలో ఆ విధంగా దోషయ్యాడు అంటే, బృందావన వాసులు గోపికలు వాళ్ళకి ఒక్క ఓదార్పు మాట అని చెప్పకుండా ఆయన పాటికని వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇతను అక్రూరుడు కాదు నిజంగా క్రూరుడు ఇతనని. ఆ విధంగా వాళ్ళు పడిన బాధ వల్ల ఆ ఉసురు తగిలి అక్రూరుడు ఆ విధంగా దోషయ్యాడని చెప్తారు. ఓదార్పు చేయలేదు ఆయన, ఓదార్చల బాధలు ఉన్నవాడిని ఓదార్చల. ఒక నక్క మూలుగుతుందంట బాధతో, తాటి పండు పడిందంట, ఏం పరిస్థితి అండి? చచ్చి ఊరుకుంటుంది. మూలిగే నక్క మీద తాటి పండు వేస్తే ఏమిటి దాని పరిస్థితి? అట్లా ఇక్కడ ఈ బృందావనానికి వచ్చినటువంటి అక్రూరుడు, ఉద్ధవుడు, బలరాముడు, ఈ ముగ్గురులో అక్రూరు నుంచి మనకి గుణపాఠము, ఓదార్చకపోతే చాలా ప్రమాదం. అదే బలరాముడి నుంచి కానీ లేకపోతే ఉద్ధవుడి నుంచి కానీ మనకి మంచి గుణపాఠం ఓదార్స్తే గనక నిజంగా ఎంతో ఎంతో భగవంతునికి ఆశీర్వాదాలు వస్తాయి. ఉద్ధవుడు ఓదార్చడానికి వెళ్ళాడు కదా, అతనికి లభించిన ఆశీర్వాదం ఏంటి? శుద్ధభక్తుడు అయిపోయాడు ఆయన. మనం ఉద్ధవ కుండ దగ్గర చూస్తూ ఉంటామే, ఆయన శుద్ధభక్తుడు ఇక్కడ గడ్డి రూపంలో ఉన్నాడంట గోపికలకి పాదధూళి కోసం. అంత శుద్ధభక్తుడు అయిపోయి బృందావనంలో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు ఆయన. బృందావనే రమ్యస్థాన అని ఒక మంచి శ్లోకం కీర్తన ఉంటుంది. అలానే బలరాముడు కూడా ఆయన కృష్ణుడి ఆదేశం మేరకు వచ్చి బ్రజవాసులందరినీ కూడా ఓదార్చినందుకు వాళ్ళు ఎంత ఆనందపడతారో ముందు ముందు శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. ఇట్లా ఓదార్చడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఈ రెండో శ్లోకంలో చూడండి, నిత్యానంద స్వరూప్ ఓపి అనేస్తుంది. బలరాముడు ఎవరంటే సాక్షాత్తు నిత్యానంద ప్రభు. బలరాముడు గాని నిత్యానంద ప్రభు గాని వాళ్ళు ఎంత ఓదార్చారో భక్తుల్ని మనం గమనించినట్లయితే, చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత నిత్యానంద ప్రభు ఎంత ఓదార్చుతారో అందరినీ, ఎంత ఓదార్చుతారో. ఓ నిత్యానంద ప్రభుకి వసుధా జాహ్నవి అని చెప్పి ఇద్దరు ధర్మపత్నులు ఉంటారు. వాళ్ళలో ఒకరికి సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత అబ్బా నిత్యానంద ప్రభుకి సంతానం కలిగిందని ఊరంతా కూడా పండుగగా చూడ్డానికి వస్తారు. అప్పుడు ఎక్కడో దూరంగా ఉంటాడు ఎవరు, అభిరామ్ ఠాకూర్. ఆయనకి వార్త తెలుస్తుంది నిత్యానంద ప్రభుకి ఈ విధంగా సంతానం వచ్చిందని. వెంటనే ఆయన బయలుదేరుతాడు. అభిరామ్ ఠాకూర్ ఎవరు? శ్రీధాముడు అనమాట బృందావన లీలల్లో. ఆయన వెళ్తాడు. ఈ అభిరామ్ ఠాకూర్ విషయం మీకు తెలుసు కదా, నమస్కారం పెట్టాడు అంటే నమస్కారం పెట్టిన శాలిగ్రామం నిజం కాకపోయినా, లేకపోతే ఆ విగ్రహం ఏదైనా సరే అది పంచరత్న ప్రకారం ప్రాణప్రతిష్ఠ కాకపోయినా ఏమవుతుంది? బద్దలైపోతుంది. ఆ అభిరామ్ ఠాకూర్ చిన్నగా వస్తాడు నిత్యానంద ప్రభు ఇంటికి. నిత్యానంద ప్రభు ఆయన చూసి సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తాడు. మీకు ఎవరో పిల్లోడు పుట్టాడంటే ఎక్కడ చూడనిస్తావా ఒకసారి అంటాడు. ఆయనకు విషయం తెలియక నిత్యానంద ప్రభు రండి అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ పిల్లవాడిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేస్తాడు అభిరామ్ ఠాకూర్. ఆ పిల్లవాడు కేవ్వమనేసి కేక అక్కడితో ఆగిపోతుంది, చనిపోతాడు. ఓ అందరూ గొల్లుమంటారనమాట. వాళ్ళు కూడా నిత్యానంద ప్రభు పత్నులు కూడా బాధపడతారు. అభిరామ్ ఠాకూర్ వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ రెండో శిశువు జన్మిస్తాడు. మొత్తం ఊరంతా కూడా వస్తారు, అభిరామ్ ఠాకూర్ కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఈసారి నిత్యానంద ప్రభు భార్యలు చెప్తారు నిత్యానంద ప్రభుత్వం ఆయన రాకుండా చూడండి కష్టానేసి. అరంటే సరే నేను చెప్తాను నేను చూస్తాను అంటాడు. ఆయన మాత్రం వచ్చేస్తాడు. వచ్చేసి నిత్యానంద ప్రభు మీకు రెండో కుమారుడు కలిగాడని విన్నాను, ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు స్వామిని లోపలికి తీసుకెళ్తాడు. ఈయన తీసుకెళ్లి చూపిస్తాడు. చూపించగానే నమస్కారం చేస్తాడు అంతే. ఒకే ఒక కేవ్వు మనకి ఏకబెట్టి గుక్క ఆగిపోతుంది. అందరూ రోధిస్తారు. అభిరామ్ ఠాకూర్ వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ నిత్యానంద ప్రభు యొక్క భార్య వసుధకి మూడో సంతానం వస్తుంది. ఆ మూడో సంతానం వచ్చినప్పుడు మళ్ళీ అభిరామ్ ఠాకూర్ వస్తారు. ఈసారి వసుధ జాహ్నవి గట్టిగా చెప్తారు నిత్యానంద ప్రభుకి, అభిరామ్ ఠాకూర్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశమే ఉండకూడదు, ఇది మా యొక్క వినతి అనుకోండి, ఏదైనా అనుకోండి, కుదరనట్టే కుదరదని చెప్తే నిత్యానంద ప్రభు అలాగే అలాగే అని చెప్పేసి చెప్తాడు. అందరూ వస్తారు. యథావిధిగా విషయం ఎనికి తెలుస్తుంది. అభిరామ్ ఠాకూర్ కూడా తిన్నగా వచ్చేస్తాడు. వచ్చేసి నిత్యానంద ప్రభు బాగున్నారా అని చెప్పి వస్తాడు. నిత్యానంద ప్రభు ఆయన అవధూత, నేనెంత సంతోషంగా రండి స్వామి అంటాడు. అభిరామ్ ఠాకూర్ వచ్చారని వార్త తెలియగానే ఇంకా వసుధ జాహ్నవి ఇద్దరు కూడా ఇక ఏడు మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే ఇంక మొదలు పెట్టుకోవడం అదే మిగిలింది మనకి, తర్వాత మళ్ళీ కొత్తగా తర్వాత చేసేది ఏమీ లేదు అని చెప్పి వసుధ బిడ్డ అనమాట. ఆయన వసుధ చాలా తీవ్రంగా ఏడుస్తుంటుంది. ఇందుక పుట్టినటువంటి బిడ్డకి ఏం పేరు పెడతారంటే వీరచంద్ర ప్రభు అని పేరు పెడతారు. ఇంకా వసుధ అంటుంది ఇంకా అయిపోయింది ఇంకా నా బిడ్డ బతుకు ఇక్కడతో గాల్లో కలిసిపోయింది, ఇంకా నాకు ఇంకా బిడ్డలను సాక్కునేటువంటి ప్రాప్తం నాకు లేదు అని చెప్పి ఏడుస్తూ చైతన్య మహాప్రభు విగ్రహం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. చైతన్య మహాప్రభు ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అభిరామ్ ఠాకూర్ వస్తారు. వచ్చి ఏం చేస్తారు? నిత్యానంద ప్రభుని అడుగుతారు, ఎక్కడా మూడోవాడు, మనవాడు ఎక్కడా అని అంటాడు. లోపలే ఉన్నాడు రండి అని చెప్పి తీసుకెళ్తాడు. నిత్యానంద ప్రభు చూపించగానే అభిరామ్ ఠాకూర్ వెంటనే ఆహా ఎంత బాగున్నాడు. ఆ వీరచంద్ర ప్రభు కూడా ఎంత దేదీప్యమానంగా ఉంటాడనమాట, చాలా తేజస్తో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన చూసి అభిరామ్ ఠాకూర్ సాష్టంగా నమస్కారం చేస్తారు. నమస్కారం చేయగానే చిన్నగా ఆ వీరచంద్ర ప్రభు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చిరునవ్వుతూ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. చూస్తుండగానే ఆశ్చర్యంగా చూస్తాడు. మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి మళ్ళీ చూస్తాడు ఉయ్యాల్లోకి. అలానే నవ్వుతో చూస్తూ ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తాడు. ఆయన ఎట్లానే నవ్వుతూ చూస్తుంటాడు. గిరిగిరి ప్రదక్షిణాలు ఒక మూడు ప్రదక్షిణలు చేసి మళ్ళీ నమస్కారం చేస్తాడు. ఇంకా నవ్వుతూ ఉంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు అభిరామ్ ఠాకూర్ గట్టిగా అరుస్తాడనమాట. బయటకు వచ్చేసి గట్టిగా చెప్తాడు, భక్తులారా, శ్రీ చైతన్య మహాప్రభువును దర్శించలేదని బాధపడుతున్నటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా దయచేసి లోపలికి వచ్చి వీరచంద్ర ప్రభువును దర్శనం చేసుకోండి. ఈయన సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభువే నిత్యానంద ప్రభు ఇంట్లో ఈ విధంగా అవతరించారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు అందరూ వచ్చేసి వీరచంద్ర ప్రభువును దర్శనం చేసుకుంటారు. అట్లా చైతన్య మహాప్రభు చూడలేదని బాధపడేవారు, చైతన్య మహాప్రభు దర్శనమే కాలేదే అని చెప్పేసి శోకిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా నిత్యానంద ప్రభు ఆ వీరచంద్ర ప్రభువును చూపించి ఓదార్చుతారనమాట. ఇట్లా ఓదార్చడం అనేటువంటిది భక్తిలో చాలా చాలా ముఖ్యమైనటువంటిది. నిత్యానంద ప్రభు అన్న బలరాముడు అన్న ఎవరు? ఆది ఆధ్యాత్మిక గురు. ఆది ఆధ్యాత్మిక గురువుగా ఆయన ఏం చేస్తున్నారు? భక్తుల్ని తన నమ్ముకున్న వాళ్ళని ఓదార్చుతున్నారు. ప్రభుపదిలో ఉపన్యాసంలో ఒక సందర్భంలో చెప్తారు, గురు మీన్స్ హెవీ విత్ వాట్? హెవీ విత్ ఇన్స్ట్రక్షన్, హెవీ విత్ కంపాషన్, హెవీ విత్ కన్సోల్. అంటే గురువు అని అంటే భారీ. దేంతో భారీ? ఉపదేశాలతో, ఓదార్పుతో, దయతో భారీ. ప్రభుపదిలో చెప్తారు. అది గురువు అంటే. అందుకని మీరు చూడండి, భగవద్గీతలో కూడా అర్జునుడు దుఃఖితులైపోయి కూర్చుంటాడు, ఒకే శ్లోకంలో చెప్తాడు అనమాట, నేను యుద్ధం చేయను, నేను నాకు వల్ల కాదు, నా వల్ల కాదని చెప్పి కూర్చునేస్తాడు రథంలో. భగవద్గీతలో ఓదార్పు శ్లోకం చెప్పండి. భగవద్గీతలో అసోచ్యానన్ వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నాను సోచంతి పండితాహ అని చెప్పి ఓదార్చుతాడు. ఓదార్చిన తర్వాత అప్పుడు అర్జునుడు కొంచెం తేరుకుంటాడు, కన్నీరు తుడిచిన తర్వాత, తేరుకున్న తర్వాత మొత్తం భగవద్గీత మొత్తం అదంతా కూడాను ఓదార్పు సూత్రమే, అది ఓదార్పు ఉపదేశమే. అలా ఓదార్చిన తర్వాత అతను ఉత్తేజంతో లేచి యుద్ధం చేశాడు. ఇక్కడ ఒక విశేషం ఉందన్నమాట. అలా ఓదార్పు చేశారు కదా, యుద్ధం మొదలైంది ఉత్తేజంతో. యుద్ధం మధ్యలో ఏమైందంటే అభిమన్యుడు చనిపోయాడు. దుశ్శాసనుడు కుమారుడు వచ్చి అభిమన్యుడిని, ఆయన ఒక్కడే కాదు చాలామంది మహారథులందరూ కూడా కలిసి కట్టుగా సామూహిక హత్య చేశారు, ధర్మానికి ఒక రకంగా విరుద్ధంగా. అప్పుడు అభిమన్యుడు చనిపోయాడనే వార్త తెలిసి వీళ్ళందరూ విషాదంతో కూర్చొని ఉంటారు. ఎవరు పాండవులంతా కూర్చొనుంటే అర్జునుడు వస్తాడు. ఏమి అందరూ విచారంతున్నారు, ఏమైంది అని చిన్నగా యుధిష్ఠిరుడు మహారాజు చెప్తాడు, అభిమన్యుడు చనిపోయాడు. అర్జునుడికి ఎంత ఉక్రోషం, ఎంత ఉద్వేగం వస్తుందంటే, అభిమన్యుడు చనిపోయాడనే విషయం నాకు అక్కడ యుద్ధంలో ఉండగా ఎందుకు చెప్పలేదు, నేను వెనక్కి తిరిగి వచ్చేవాడిని కాదు, అక్కడే తాడేపడే తెలుసుకుని ఉండేవాడిని, ఎందుకు నాకు చెప్పలేదు మీరు అని చెప్పి బోరుమని ఏడుస్తుంటాడు. బోరుమని ఏడుస్తూ ఆ విషాదంతో అనేస్తాడు అనమాట, రేపు మా ఉదయం యుద్ధంలో కనుక జయద్రథుణ్ణి గనక నేను చంపకపోతే నేను అగ్నిలో దూకి చనిపోతాను, వేరే దీనికి ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి శపథం చేసేస్తాడు. శపథం చేసేసేసి ఇదంతా పాండవులతో మాట్లాడుతున్న జరిగింది. ఇంతలో కృష్ణుడు అక్కడ బయట ఉన్నాడు, అంటే రథం అక్కడ ఆపుకొని నిలుపుకొని ఇట్లా వచ్చే లోపల జరిగిపోయింది. ఈ విషయం కృష్ణుడికి తెలిసి పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అర్జునుడు ఈ విధంగా శపథం చేశాడు అనగానే వెంటనే ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అర్జున ఎందుకు ఈ పని చేశాను, ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా, ఇంత భార్యను నేను ఎందుకు తీసుకున్నావు, రేపు నీకు జరగరాని జరిగి ఒకవేళ వాడిని కనుక నువ్వు చంపలేకపోతే నేనేమైపోవాలి అని చెప్పి కృష్ణుడు తలడిల్లిపోతాడు. తలడిల్లిపోయిన తర్వాత అర్జునుడు చెప్తాడు, కృష్ణ ఏదైతే ఏదో అయింది, పిల్లవాడిని అన్యాయంగా హత్య చేశారు వాళ్ళు, నేను వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నేను వాడిని చంపి తీరుతాను. అక్కడున్న గూఢచారుల విషయం తెలుసుకుని వెళ్ళి చెప్పేస్తారు ఎవరితో, దుర్యోధనుడితో. ఆ దుర్యోధనుడు జయద్రథుని దాచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇదంతా జరుగుతుంది. ఈ లోపల రాత్రి ఏమవుతుందంటే, ఆ రోజు పాండవుల గుడారాల్లో ఒక్కడు కూడా నిద్రపోలేదు, ఎవరికి నిద్ర పట్టలేదు. ఎలా అర్జునుడు చేసిన శపథం అట్లాంటిది, కృష్ణుడు కూడా నిద్రపట్టలేదు. కృష్ణుడికి ఎందుకు నిద్రపట్టలేదంటే ఈ అర్జునుడు ఇంత శపథం చేసేస్తాడే ఏమవుతుందో ఏమో అని. తర్వాత అర్జునుడు చాలా రోధిస్తుంటే కృష్ణుడు ఓదార్చుతాడు. ఓదార్చిన తర్వాత అర్జునుడు చెప్తాడు, నన్ను ఓదార్చుతారు, బాగానే ఉంది, వెళ్ళి మీ చెల్లెల్ని ఓదార్చుకోండి, సుభద్రదేవిని ఆమెను వెళ్ళి ఓదార్చుకోండి, నేను వెళ్ళి ఆమెను ఓదార్చలేను, నా వల్ల కాదు, నా వల్ల నేను ఆ ముఖం కూడా చూడలేను, మీరు వెళ్ళి ఓదార్చండి, తర్వాత కాలం నేను వస్తానండి. మళ్ళీ కృష్ణుడు వెళ్ళి సుభద్రదేవిని ఓదార్చుతాడు. ఆమె కృష్ణుడు చూడగానే అన్నయ్య అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకుని బోరుమని ఏడుస్తుంది. ఆమెని ఓదార్చి, క్షత్రియుడికి ఇద్దరంగంలో చనిపోవడం వేరే స్వర్గం వస్తుందమ్మా, నువ్వేం బాధపడద్దు అని చెప్పి చాలా విధాలుగా ఆమెను ఓదార్చుతాడు. ఓదార్చిన తర్వాత అంత అయిన తర్వాత ఆ రాత్రి కృష్ణుడు ఏం చేస్తాడంటే దారుకుడిని పిలిచి చెప్తాడు, దారుక ఏదేమైనా సరే నువ్వు సిద్ధంగా ఉండు, నా సారంగి ధనస్సు కౌమోదికి గద సుదర్శన చక్రం అన్ని సిద్ధంగా పెట్టుకుని ఉండు, రేపు ఉదయం ఏదైనా తేడా వచ్చి అర్జునుడు గనక జయద్రథుని గనక ఏమీ చేయలేకపోతే నేను నా శంఖారావంలో ఉత్కంఠ శంఖారావం ఊదుతాను పంచజన్యంతో, అదే గుర్తు, రథంతో దిగిపో ఇక్కడికి, నేను చేసిన శపథము గిపథం అన్ని పక్కన పెట్టేస్తాను, మొత్తం కౌరవులందరినీ కూడా నాశనం చేసేస్తాను, ఎందుకంటే నా అర్జునుడు లేని దాన్ని నేను చూడలేనే, నా అర్జునుడిని అనుసరించేవాడు నాకు భక్తుడు, నా అర్జునుడికి వ్యతిరేకమైన వాడు నాకు శత్రువే, నువ్వు సిద్ధంగా ఉండు ఏదేమైనా సరే అని చెప్పి దారుకుడికి చెప్పి, ఆ తర్వాత మళ్ళీ అక్కడితో వదలడు కృష్ణుడు. అర్జునుడు కల్లో వస్తాడు, కల్లో వచ్చి మళ్ళీ ఓదార్చుతాడు, నేనున్నాను ఆయన, నేనున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను రేపు ఉదయం నువ్వు చెప్పిన శబ్దం నెరవేరేటట్టు చేస్తానని అర్జునుడిని కల్లో కూడా మళ్ళీ ఓదార్చుతాడు. ఆ కళ వచ్చిన తర్వాత అర్జునుడు కాస్త ఊరటి తీరి తెల్లారు లేచిన తర్వాత, పర్లేదు కృష్ణుడు కళ్ళలోకి వచ్చాడు, నాకు విషయం అంతా చెప్పాడు, ధైర్యంగా వెళ్తాడు. ఆ ఓదార్పు అనేది అంత ముఖ్యమైనటువంటిది అనమాట. అందుకని నిత్యానంద ప్రభు కూడా ఆయన సప్త ఒక గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామం పేరు ఏమిటంటే సప్త ఋషులు అక్కడ తపస్సు చేస్తారనమాట. తపస్సు చేసి గంగ ఒడ్డున అక్కడ తపస్సు చేసి భగవంతుని చేరుకుంటారు. సప్తగ్రామం అనుకుంటా. ఆ గ్రామంలో త్రివేణి ఘాట్ అని ఉంది, అక్కడ సప్త ఋషులు తపస్సు చేస్తుంటారు. అక్కడ ఆ గ్రామానికి నిత్యానంద ప్రభు వెళ్ళినప్పుడు భగవద్గీత వాక్యాన్ని నిజం చేస్తాడు ఆయన. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మాహి పార్థ వ్యపాసిత్ర ఏపిష్యు పాపయోని స్త్రీయో వయసు సదా స్థూద్ర యాంతి పరాంగతి. ఆ ఊరంతా వయస్సులే ఉంటారు వ్యాపారస్తులు. వాళ్ళలో ఉద్ధారణ దత్త అనేటువంటి ఒక వయస్సుడి దగ్గరికి వెళ్ళి నిత్యానంద ప్రభు అతని ఇంట్లో ఉండి అతనింట్లో నామ సంకీర్తన చేసి అతను భక్తుడిగా చేసిన తర్వాత ఆ ఊరంతా ప్రతి ఇంటింటికి ప్రతి వయస్సుని ఇంటికి వెళ్లి నిత్యానంద ప్రభు కీర్తన చేసి వాళ్ళందరినీ కూడా భక్తులుగా చేసి నగర సంకీర్తన చేస్తారనమాట. ఆ విధంగా వయస్సులందరినీ మార్చేస్తారు ఆయన. అదే ఊర్లో వయస్సులతో వర్తకం చేయడానికి మహమ్మదీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా వయస్సులందరూ ఆ విధంగా మారిపోయి చూసి వయసులంతా ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ కాలాన్ని గడుపుతుంటారు కదా వ్యాపారంలో. వాళ్ళు నామ సంకీర్తనతో అంత తన్మయత్వం పొందే చూసి మరి నిన్న కాక మొన్న ఈ పలాని శెట్టి గారు నాకు అక్కడ లాభం ఎక్కడ ఇక్కడ ఇదెక్కడ అంటున్నాడు, ఈ రోజునేమో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటున్నాడు, అరే ఇదేం ఇంత బల్లే ఉంది అని చెప్పేసి మహమ్మదీలంతా వాళ్ళు కూడా నిత్యానంద ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నామ సంకీర్తన తీసుకున్న వాళ్ళు మారిపోయారు. ఈ వయసు సదా శుద్ర అందరూ మారిపోయారు అనమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభు వాళ్ళందరికీ కూడా కృపను చూపించారు. అలాంటి నిత్యానంద ప్రభు బలరాముడు ఆది ఆధ్యాత్మిక గురు మనకేం నేర్పిస్తున్నాడంటే ఆధ్యాత్మిక జీవితంలో ఓదార్పు అనేటువంటి దొరికిన రోజు అది నిజంగా చాలా చాలా గొప్ప విషయం అనమాట. కొత్తగా చేరినప్పుడు నేను ఈ ఇంటి గురించి తెలుసుకుని బాధపడుతూ ఒకరోజు ప్రసాదానికి రాకపోతే నా దగ్గరికి లక్ష్మీపతి వచ్చి ఆయన చాలా ఓదార్చారు. ఇలాంటి పరిస్థితులు సహజంగా అందరికీ ఉంటాయి. ఏమి ఇది అంటే నేను చేరిన ఒక 5-6 నెలలు అనుకోండి, ఇది ఇలాంటి పరిస్థితులు అందరికీ వస్తాయి. ఒక్క జన్మ నువ్వు కృష్ణుడికి ఇవ్వు, ఎన్నెన్నో మనం ఇంద్రియ భోగాలకు ఇచ్చాము అని చెప్పి చాలా చాలా అనునయంగా ప్రాక్టికల్ గా నన్ను ఓదార్చాడు. ఆయన నన్ను వచ్చి లే మాయబట్టి పడుకోను, ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వు ఈ శరీరం కాదయ్యా, నువ్వు ఆత్మవి, ఆ తల్లిదండ్రులు ఏమన్నా నీ తల్లిదండ్రులు అనుకుంటున్నావు ఏంటి, ఇలాంటి తల్లిదండ్రులు ఎన్నెన్నో జన్మలు ఉన్నారు, ఎంతో మంది వచ్చారు పోయారు, ఆ తల్లిదండ్రులు తుచ్చమైనటువంటి వాళ్ళ కోసం ఎందుకు నువ్వు అంత ఏడుస్తావు, ఎంత భౌతికం ఎంత ఆధ్యాత్మికం కాదు, ఇట్లయితే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే అవకాశం లేదు, నాశనం అయిపోతావు అని ఉంటే నేను అప్పుడే నాశనం అయిపోయింది. ఎంతో అనునయంతో ఎంతో ఓదార్పుతో నన్ను చేరదీశారు కాబట్టి నేను వచ్చాను. ఇంటి దగ్గర నేను నాన్నగారు అనారోగ్యంతో ఉన్నాను వెళ్ళాను. ఒకసారి నాకు తెలీదు, నేను వెళ్లేసరికి ఆసుపత్రికి వెళ్లేసరికి అనారోగ్యంతో ఉన్నారని నేను వెళ్తే ఆసుపత్రికి వెళ్లేసరికి నాన్నగారి మృతదేహం నా కళ్ళ ముందుకు వచ్చేసింది. స్ట్రెచర్ తీసుకుని బయటకు వచ్చేసారు. నాకు దిగ్భ్రాంతి చెందిపోయాను. నేను నాకేం చేయాలి అర్థం కాలేదు. అనారోగ్యంతో ఉన్నవాడిని పరామర్శించడానికి అని చెప్పేసి ఆ రోజు నేను రాధగోవింద మాల తర్వాత చందనము చరణ తులసి అన్ని తీసుకుని వెళ్లాను. నేను ఆ రోజు ఏకాదశి, నేను తీర వెళ్లేసరికి అక్కడ ఆయన మృతదేహంగా బయటకు వచ్చేసారు. అది సరిగ్గా చూడండి టైమింగ్ ఎలా అయిందంటే నేను ఆసుపత్రికి వెళ్తుంటే ఆయన స్ట్రెచర్ బయటకు వస్తుంది, నా ఎదురుకు వచ్చింది. దుఃఖం తట్టుకోలేకపోయాను నేను. వెంటనే నాకు అప్పుడు ఎవరు గుర్తొచ్చారు, పెద్ద ప్రభు గుర్తొచ్చారు. వెంటనే ఫోన్ చేశాను ప్రభుకి. ఫోన్ చేసి ప్రభు ఈ విధంగా అయింది ప్రభు, నేను అనారోగ్యంతో వెళ్తే తీరా నాన్నగారు ఈ విధంగా అయిపోయారని అంటే వెంటనే ప్రభు ఆయన ఏదో ఒక అత్యవసర సమావేశంలో ఉంటే దాన్ని పక్కన పెట్టేసి నాయన విషయం ఇదే అని చెప్పేసి ఆయన నాతో 10 నిమిషాలు మాట్లాడారు. నువ్వు ఏదైతే అయిందో అయిందో అయిపోయింది, నేను దాని గురించి మనం నేను మాయాపురికి ఫోన్ చేసి నరసింహస్వామికి ఆయన పేరు మీద అర్చన చేయిస్తాను, ఆయనకి ఆత్మ శాంతించాలని ఆయనకి భక్తి రావాలని నేను అర్చన చేయిస్తాను మాయాపురికి ఫోన్ చేసి. అదేవిధంగా నీవు కూడా నామ సంకీర్తన మొదలుపెట్టు, అప్పుడు అక్కడ అందరూ కూడా గంభీరం అవుతారు, లేకపోతే ఎంతో విషాదకరంగా ఉంటుంది అనేసి నాకు 10 నిమిషాలు నన్ను ఓదార్చారనమాట. ఆయన ఓదార్పుతో నాకు కళ్ళు వచ్చే ఉబి కళ్ళలో ఉబి వచ్చేస్తుంది కన్నీరు, వచ్చి కన్నీరు ఆగిపోయింది. మళ్ళీ నేను కన్నీరే పెట్టలేదు. నాతో పాటు వైష్ణవ చరణ్ కూడా వచ్చాడు. అప్పుడు నేనే కన్నీరే పెట్టలేదు. అది అయిన తర్వాత మేమేం చేసాము, తిన్నగా ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర కూర్చోలేదు, తిన్నగా నరసింహం మంగళకి నరసింహం గుడికి వెళ్ళి ఈయన పేరు మీద పానకం పోసి అర్చన చేసి ఆ తులసి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి ఆ రోజు సాయంకాలం ఆయన కార్యక్రమం అంతా పూర్తయిన సేపు మేము కీర్తన చేశాము. వైష్ణవ నేను ఇద్దరు కీర్తన చేసిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత మా బాటికి మేము మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట. బయలుదేరి వచ్చేసాం, తర్వాత రోజు వచ్చేసాం తిరుపతి. ఇప్పటికీ నేను ఆ సన్నివేశాలు మర్చిపోలేను. మూలిగా నాకు మీద తాటి పండు పడితే తట్టుకోలేక వస్తుందేమో గానీ మూలిగా నాకు దగ్గరికి వెళ్ళి మనం ఓదార్చితే మాత్రం అది జీవితంలో మర్చిపోలేదు అనమాట ఆ సన్నివేశాన్ని. మనం కూడా అంతే భక్తిలో ఈ నిజంగా ఓదార్చేటువంటి సన్నివేశాలు, హృదయానికి ఎప్పటికీ గుర్తుండేటువంటి సన్నివేశాలు. బలరాముడు ఆ పని చేస్తున్నాడు అనమాట. బృందావనంలో అందరినీ కూడా ఓదార్చడానికి వచ్చాడు. మనం అందుకే ఆయన ప్రార్థిద్దాం. మనకి ఆధ్యాత్మిక జీవితంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు, విపత్కర పరిస్థితులు వస్తాయి. ఆ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఓదార్చేవాడు ఒక్కడదా నాకు ఉండాలి అని చెప్పి బలరాముడు ప్రార్థిస్తే అది మన జీవితానికి నిజమైనటువంటి విజయం అని చెప్పి నేను భావిస్తూ, ప్రభుని అతిక్రమించాను, తొందింపాకు ఆపేయమన్నారు కానీ 5 నిమిషాలు సమయం తీసుకుని ఒక కీర్తన పాడేస్తాను. చాలాసార్లు రాస్తారని నేను పాడట్లేదు, అందుకని ఒక్కసారికి పాడేస్తాను. ప్రభుజీ చివరగా చెప్తారనమాట, సంకర్షణస్థా కృష్ణస్య సందేశే హృదయంగమై సాంత్వయామాస భగవాన్ నానానునయ కోవిదః. సంకర్షుడైన బలరాముడు ఏం చేస్తున్నాడంటే, కృష్ణుడి యొక్క సందేశాన్ని హృదయానికి హత్తుకునేటువంటి, హృదయానికి ఒత్తుకునేటువంటిది కాదు, సందేశే హృదయంగమై హృదయానికి హత్తుకునేటువంటి సందేశాన్ని, కృష్ణుడి యొక్క సందేశాన్ని సాంత్వయామాస ఆ సందేశాన్ని చెప్పి ఓదార్చాడు భగవాన్ భగవంతుడైన బలరాముడు. ఎందుకనంటే భగవంతుడి యొక్క లక్షణం ఏమిటో తెలుసా, నానానునయ కోవిదః, నానా విధాలుగా ఓదార్చడంలో భక్తుల్ని ఆయన కోవిదుడు. కృష్ణుడికి ఒక పేరు నానానునయ కోవిదః. అలాంటి బలరాముడు మనల్ని కూడా ఓదార్చాలని చెప్పి కోరుతూ బలరాముడికి సంబంధించిన ఒక కీర్తన మనము, నిత్యానంద ప్రభు కీర్తన మనం పాడను.
శ్రీ రాధా గోవింద నసిక బృందా కీ జాయ్, శ్రీ గిరిగోవర్ధన్ కీ జాయ్, గౌనితా కీ జాయ్, భగవద్గీతా కీ జాయ్, శిలా ప్రభుపాద్ కీ జాయ్.